சதாசிவ சமாரம்பாம் சங்கராச்சாரிய மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். கிரிந்தட்டி வாரம் 9வது அத்தியாயம் பூர்த்தி చేశాం. ఈరోజు సారాంశం చెప్తాను. ఈ అధ్యాయం రాజవిద్య రాజగుహ్యం అని పేరుతో పిలువబడుతుంది. రాజవిద్య అంటే గొప్ప విద్య అని పేరు. రాజగుహ్యం అంటే చాలా అరుదైనటువంటి విద్య, అందరికీ తేలికగా లభించేటటువంటిది కాదు. ఎంతో జన్మజన్మల పుణ్యం ఉన్నవారికి మాత్రమే ఇది లభిస్తుంది. మనుష్యాణం సహస్రేషు, ఏ వేల కొలది మందిలోనూ దీన్ని పొందాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పొందాలని వచ్చే వాళ్ళల్లో కూడా అర్థం చేసుకునేవాళ్ళు ఇంకా అరుదుగా ఉంటారు. ఈ అరుదు అనే మాట తమిళంలో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో రేర్ అంటారు, రేర్నెస్, చాలా అరుదు. తమిళంలో వాళ్ళు చెప్తారు అరుదు అరుదు మానిడ జన్మం అరుదు అంటారు. మానవ జన్మ పొందడమే చాలా అరుదు, చాలా తక్కువ మంది జీవరాశుల్లో ఏ కొద్ది మందో పుణ్యం చేసుకుంటే మనిషిగా పుడతారు. ఆ మనిషిగా పుట్టిన వాళ్ళల్లో కూడా నేను మోక్షాన్ని పొందాలి, ఆ భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు చాలా తరుదు. అంటే సీకర్స్ ఆర్ వెరీ రేర్ అన్నారు. ఇంత జనాభా కలిగిన పట్టణంలో, మహాపట్టణంలో ఏ కొద్ది మందో ఎందుకు వస్తున్నారు? అరుదు. అందుకని రాజగుహ్యం అన్నారు. ఆ తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో కూడా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా చాలా అరుదు, చాలా తక్కువ. అందుకని రాజగుహ్యం అన్నారు, సీక్రెట్ అన్నారు. సీక్రెట్ అంటే దీన్ని ఏమనుకుంటారు, బ్రాహ్మణులు నేర్చుకొని బ్రాహ్మణులు సీక్రెట్గా పెట్టుకుంటున్నారని చెప్పి అనుకుంటారు పిచ్చివాళ్ళు జనం. బ్రాహ్మణులు నేర్చుకొని బ్రాహ్మణులు సీక్రెట్గా పెట్టుకోలే, వాళ్ళు బయటకు వచ్చి ఉపన్యాసాలు చెప్పినా కూడా మనం అర్థం చేసుకునే స్థితిలో లేకపోవడం వల్ల మనకు తెలియడం లేదు. ఎవరు సీక్రెట్గా పెట్టుకునేది కాదు. అందుకే చిన్మయానంద స్వామి వారు అన్నారట, నేను ఉపన్యాసాలు చెప్పినా కూడా ఈ శాస్త్రం సీక్రెట్గానే ఉంటుంది అన్నారట. నువ్వు అందరికి చెప్పొద్దు ఈ విద్య అన్నారట వాళ్ళ గురువు గారు. ఇది అందరికీ అర్థమయ్యేది కాదు, సమాజంలో జనం చాలా అపార్థాలు చేసుకుంటారు, వాళ్ళకి అర్హతలు లేవు, అందుకని చెప్పొద్దు అని అన్నారు వారు మంచి ఉద్దేశంతో, వారి గురువు గారు. వీరేమన్నారంటే చిన్మయానందుల వారు, నేను చెప్పినా ప్రజలలోకి వెళ్ళి అది సీక్రెట్గానే ఉంటుంది అండి గురువు గారు అన్నట. ఎందుకంటే అధికారం కలిగిన వాళ్ళు చాలా తక్కువ, అర్హత ఉన్నవాళ్ళు చాలా తక్కువ. అందుకని అర్హత లేని వాడి దగ్గర విద్య ఎప్పుడు సీక్రెట్గానే ఉంటుంది. గురువుగారు ఎంత మైకులు పెట్టుకొని చెప్పినా కూడా, ఎన్ని పుస్తకాలు ఇచ్చినా, ఎన్ని నోట్స్లు ఇచ్చినా, ఎన్ని సీడీలు ఇచ్చినా, ఎన్ని క్యాసెట్లు ఇచ్చినా కూడా ఆ శాస్త్రం మాత్రం సీక్రెట్గానే ఉంటుంది. ఎందుకో తెలుసా? అర్హత లేని వాడికి అది లోపలికి ప్రవేశించదు ఆ విద్య. అంతే సింపుల్. అర్హత ఉన్నవాడికి జ్వరబడుతుంది, వద్దన్నా జ్వరబడుతుంది లోపల శాస్త్రం మాత. విషయం అర్థమవుతుంది అని అర్థం. కనుక భగవంతుని మనం ఏం ప్రార్థించాలో తెలుసా? ఇప్పుడు నాకు అటువంటి అర్హతను పొందే భాగ్యాన్ని కలిగించు అని చెప్పి ఒక్క కోరిక చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంతటి సూక్ష్మమైనటువంటి విద్యని నాలో ప్రవేశించేటట్లుగా నన్ను పాత్రుణ్ణి చెయ్యి, ఈ విద్యను పొందడానికి నన్ను పాత్రుణ్ణి చెయ్యి నాయన, నాకు ఇంకేం వద్దు అని చెప్పి అడిగితే ఆయన అది ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అన్నీ చెప్పకూడదు నేను, అనన్యాశ్చింత ఎంతో మా కృష్ణ పరమాత్మ చెప్తారు. లేకపోతే అన్నిటి మీదనే ఉంటుంది మనకు మనస్సు, ఓహో ఇది అడిగితే అన్నీ వస్తాయి కాబోలని చెప్పి అట్లాగే ఉంటుంది పక్కన చూపు. అలా ఉండకూడదు, అసలు వాటి మీద మనస్సు ఉండకూడదు, ఇది వీటి మీదనే ఉండాలి. అలాంటి చింతన కలిగిన వాళ్ళకి ఈ సీక్రెట్ రివీల్ అవుతుంది, వ్యక్తమవుతుంది, తెలుస్తుంది వాళ్ళకి. అటువంటి ఈశ్వర స్వరూపాన్ని గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. మొదటి 3 శ్లోకాల్లో ఉపోద్ఘాతం, అవతారిక అంటారు. ఇది అవతారిక, ఇది ఒక కథ చెప్తాను నన్ను పోయిన వారం, మీకు మీకు గుర్తులేదో ఉంటుంది, కథ అంటే మాత్రం బాగా గుర్తుంటుంది. రాజద్రష్ట రాజాభవతి, ఒక రాజుగారికి పిల్లలు లేరు పాపం. ఆయన అన్నాడు, నా తర్వాత వారసుని చేయాలంటే ఎవరిని చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు మంత్రి గారు వచ్చి ఒక సలహా ఇచ్చాడు రాజుగారికి. ఏమని, ఒక పరీక్ష పెడదామండి, మిమ్మల్ని కనుక్కున్నవాడు మీరు దాక్కోండి ఒక చోట వెళ్ళి కనపడకుండా. ఉదయం నుంచి సాయంత్రం లోపల మీరు ఎక్కడున్నారని ఎవరు కనుక్కుంటే, ఎవరు తెలుసుకుంటే వాడు రాజా అవుతాడు. రాజద్రష్ట, రాజును చూసినవాడు రాజా భవతి, రాజు అవుతాడు అన్నారు. ఆ బాగుంది ఈ ఆలోచన అని చెప్పి రాజుగారు దండోరా వేయించాడు. ఎవరైపోయి రాజు కావాలని ఉందో వాళ్ళందరూ కూడా రాజుగారు ఎక్కడున్నారో కనుక్కోవాలి సాయంత్రం లోపల అని చెప్పి పరీక్ష పెట్టారు. సాయంత్రం లోపల కనుక్కోవాలి అని చెప్పి పెట్టగానే ఇంకా జనం రావడం మొదలుపెట్టారు తండోపతండాలుగా. వస్తూ ఉంటే వాళ్ళకి ఇక్కడ ఈ దారి మధ్యలో ఏమి పెట్టారు, రంగుల రాట్నం పెట్టారు, సినిమాలు టీవీలు అన్నీ పెట్టారు రకరకాల. ఇప్పుడు మోటార్ని పెట్టాలి కదా, ఇట్లాంటివన్నీ పెట్టారు. ఇప్పుడు మనకు తిరునాళ జరుగుతుంది చూసారా, తిరునాళ జరిగేటప్పుడు కోలాటం డ్యాన్సులు ఏంటి, తోలు బొమ్మలాటలు ఏంటి, తినేవి బూరలు అన్నీ పెడతారు కదా రకరకాలవన్నీ, తినుబండారాలు ఆటలు పాటలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలా చూసుకుంటూ వస్తున్నారు అందరూ సాయంత్రం దాకా ఉంది కదా టైము, 6 గంటలకి రాజుగారిని చూడొచ్చులే అని చెప్పి ఒకడేమో పదకొండులు తిట్టున్నాడు, ఒకడేమో సినిమా చూస్తున్నాడు, ఒకడేమో రంగుల రాట్నంలో తిరుగుతున్నాడు, ఇంకొకడేమో ఏదో ఆడుకుంటున్నాడు పాడుకుంటున్నాడు, అట్లా చేసుకుంటూ పోతూనే ఉన్నారు ఒక్కొక్కళ్ళు. చూడొచ్చులే రాజుగారిని అని చెప్పి ఇక్కడ అన్ని అట్రాక్షన్స్ బాగున్నాయి కదా, ఒక పక్కన డాన్సులు జరుగుతున్నాయి, నృత్యాలు సంగీత కచేరీలు మ్యూజిక్ సీజను కచేరీలు జరుగుతున్నాయి, ఆనందిస్తున్నారు. మళ్ళీ అప్పుడప్పుడు గుర్తుకొస్తున్నారు రాజుగారిని చూడాలి పోయి ఎక్కడ. ఇట్లా వీటిట్లో అనుభవిస్తూ చూసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కడు మాత్రం నాకివేమీ వద్దు, ఈ భోగాలు ఈ నృత్యాలు డాన్సులు మ్యూజిక్లు ఈ తిండి బండారాలు ఇవన్నీ వద్దు, ఇవన్నీ తర్వాత రాజుగారిని చూసిన తర్వాత చూస్తాను ఇవన్నీ అని చెప్పి అనుకొని వీటన్నిటిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెతుకుతూ ఉన్నాడు రాజుగారు. వెతుకుతూ వెతుకుతూ ఒక దేవాలయానికి వెళ్ళాడు. టైం అవుతున్నది, ఇంకా రాజుగారిని వెతకలేదు చూడలేదు. దేవుడి దగ్గరికి వెళితే దేవుడి గర్భగృహానికి వెళ్ళిన తర్వాత దేవుడికి నమస్కారం చేసి మళ్ళీ అక్కడి నుంచి అనుమానం వచ్చి అక్కడ ఏదో సొరంగంలాగా ఉందని చెప్పి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి 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 ఆ గర్భగృహానికి కింద ఒక చోట రాజుగారు కూర్చొని ఉన్నారు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి రాజుగారిని చూశాడు. ఈ కథ గంట సేపైనా చెప్పచ్చు, అందుకని వెళ్ళి చూడంగానే రాజుగారిని రాజద్రష్ట రాజాభవతి. అప్పుడు రాజుగారు, నువ్వే నిజమైన వారసుడివి నాకు, కనుక అనుకున్న పనిని సాధించావు, కనుక ఆ వ్యక్తిని రాజుని చేశాడు. ఈ కథ వల్ల మనకేం తెలుస్తుంది, మనం కూడా మానవ జన్మ ఎత్తాం. భగవంతుడు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు మనకు. ఎందుకు ఇచ్చాడు మానవ జన్మ? పశుపక్షాదులుగా కాకుండా మనకి ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు బ్రహ్మస్వరూపమాన్ని తెలుసుకొని ఆనందంగా జీవించి 10 మందికి ఆనందాన్ని పంచిపెట్టు అని ఇచ్చాడు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క సంసారంలో పడి అహంకారం మమకారం రాగద్వేషాలతో ఈ యొక్క భోగాలతో వీటి ఇదే జీవితం అనుకుంటూ మన గమ్యాన్ని మర్చిపోయినాం. అందుకని బ్రహ్మద్రష్ట బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి సమయం ఇస్తున్నామా మనం? ఏదో ఉపన్యాసంలాగా కాలక్షేపంలాగా వింటున్నామే కానీ ఈ బ్రహ్మజ్ఞానాన్ని నేను పొంది తీరాలి, ఎన్ని కష్టాలు ఎన్ని భోగాలు నా ముందుకు వచ్చినా సరే, భోగాలకి నేను లాలసుణ్ణి కాను, కష్టాలకి నేను భయపడను, కష్టాలు భోగాలు నాకు పని లేదు వాటితో, నా గమ్యం మోక్షం, మానవ జన్మని సార్థకం చేసుకోవడమే నా పరమ గమ్యం, మిగతా అవన్నీ అవన్నీ నాకు అనవసరం, అవన్నీ జరుగుతూ ఉంటాయి వాటికి వాటికి, అలా అని చెప్పి మన మార్గంలో వెళ్ళిపోవాలి. అట్లా వాళ్లకు మాత్రమే బ్రహ్మజ్ఞానం వస్తుంది, అందరికీ రాదు. అది రాజగుహ్యం అంటే, ఇది రాజవిద్య, అన్ని విద్యల్లాంటిది కాదు. అందుకని మన పిల్లలు ఏదో కాస్త చదువుకున్నారని చెప్పి పొంగిపోతాం మనం. ఈ రాజవిద్యను తెలుసుకున్న తర్వాత ఆ విద్యలన్నీ కూడా అపరా విద్యలు, పొట్టకూటి విద్యలు, ఈ చిన్న పొట్ట కోసం బతికేటటువంటి విద్యలు. శాస్త్రంలో వాటికి పెద్ద విలువ లేదు. కనుక మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ముందు తెలుసుకొని దానికి తగినట్లుగా మనం జీవించాలి. తర్వాత 1-4 నుంచి 10వ శ్లోకం వరకు ఈశ్వర స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. దేవుడి అసలు స్వరూపం ఏమిటి? ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అర్జునుడికి, అర్జున ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో తెలుసా? నా స్వరూపం ఏమిటో తెలుసా? నేను కృష్ణుణ్ణి కాదు, ద్వారకా కృష్ణుణ్ణి కాదు, కృష్ణుణ్ణైన నేను నా నిజస్వరూపం ఆత్మ అని ఆయనే చెప్తున్నారు. నా నిజస్వరూపం ఉపనిషత్తుల ప్రకారం ఈ కృష్ణుడినైన నేను ఆత్మస్వరూపాన్ని సత్తా అన్నారు. సత్ సత్తా స్వరూపాన్ని ఉనికిని అన్నారు. ఈ ఉనికి అనేటువంటి సత్తా రూపానికి కృష్ణ అనేటటువంటి పేరు రూపం ఇవ్వబడింది. ఇది ఈ ఆత్మ, ఈ ఉనికి అనేటువంటిది శరీరంలో ఒక భాగము కాదు. ఈ శరీరానికి గుణాలతో దానికి సంబంధము లేదు. ఈ శరీరం అంతటా వ్యాపించి ఉంది, శరీరం బయట కూడా వ్యాపించి ఉన్నది ఆకాశ ప్రకాశములలాగా. దీనితో దానికి సంబంధమే లేదు. శరీరంలో ఉన్నప్పటికీ కూడా తెర మీద చిత్రంలాగా, తెర మీద చిత్రం కనపడుతున్నది కానీ తెరని అంటదు చిత్రం. కనుక ఈ ఉనికి అయిన నేను, హే అర్జున, ఈ ఉనికిని అయిన నేను ఆ యొక్క తెరలాగా అసంగుడిగా ఉన్నాను. ఈ శరీరం ఉన్నప్పుడు వ్యక్తం అవుతాను, లేకపోతే వ్యక్తం కాను. ఈ శరీరం పోయినా ఉనికి అనే రూపంలో నేను ఉంటాను, అయితే కంటికి కనపడను. ఉంటాను, కంటికి కనపడను. శరీరం ఉంటే శరీర రూపంగా వ్యక్తం అవుతాను, శరీరం లేకపోతే నేను వ్యక్తం కాను. కానీ నాకు మరణం లేదు. నేను సర్వవ్యాపి, అంతటా ఉన్నాను, శరీరం లోపల ఉన్నాను, బయట ఉన్నాను, అవ్యక్తంగా ఉన్నాను. నేను కంటికి కనపడను, ఎవరి కంటికి కనపడను. శరీరం ఉన్నా కంటికి కనపడను, శరీరం లేకపోయినా కంటికి కనపడను. మరి ఎలాగయ్యా అంటే గ్రహించాలి. అక్కడ స్వామిని గారు చెప్తున్నారు, వెళ్ళి కూర్చొని గ్రహిస్తే అర్థమవుతుంది అంటున్నారు. కృష్ణ పరమాత్మ అన్నారని నేను చెప్తున్నాను. ఓకే, అది కదా ఆయన ఉద్దేశం. ఈ విధంగా ప్రచారం చేయి అర్జున అన్నాడు. కనుక సర్వగత స్వతంత్రంగా ఉంటాడు, దేని మీద ఆధారపడదు. ఉనికి దేని మీద ఆధారపడదు, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అన్నారు. శుద్ధమైన ఉనికి కంటికి కనపడదు అని చెప్పి ఆ యొక్క ఆ సత్తు యొక్క రూపం ఏమిటి? సదేవ సోమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం ఛాందోగ్య. ఆ అసలు స్వరూపం, ఆ ఉనికి యొక్క లక్షణాలు ఏంటి చెప్తున్నారు. అంటే ఆ పరమాత్మ ఉనికి అనేదే ఆత్మస్వరూపం, ఆ ఆత్మ యొక్క లక్షణాలు. మొదటి లక్షణం సర్వవ్యాపి, అంతటా ఉన్నది. ఈ ఆత్మనైన నేను అంతటా ఉన్నాను. 2, అవ్యక్త, కంటికి కనపడకుండా ఉన్నాను, చూడలేరు ఎవరు కళ్ళతో. అయ్యో, కృష్ణుణ్ణి మీరవాయి చూసింది కదండి అన్నాడు. ఆమె చూసింది ఆయన మాయారూపం, ఆయన నిజరూపం కాదు. శబరి రాముణ్ణి చూసింది కదా, ఆమె కూడా ఆయన మాయారూపాన్నే, రాముడి మాయారూపాన్ని చూసింది, కానీ ఆయన నిజరూపాన్ని కాదు. 3వ గుణం, నేను అధిష్టానాన్ని, అన్నిటికీ ఆధారం నేను. ప్రతి నామరూపాలకి నేను ఆధారం. నేను లేకపోతే అవన్నీ ఉండలేవు, అవి నా మీద ఆధారపడి ఉన్నాయి. పుష్పం ఉన్నది, ఈ పుష్పం దేని మీద ఆధారపడింది? ఇప్పుడు ఉన్నది అనే దాని మీద ఆధారపడింది. హాలు ఉన్నది, ఆమె ఉన్నది. కనుక అన్ని నామరూపాలు ఉనికి మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ఆ ఉనికి అనేది ఆత్మ, నేను, అది అన్నీ నా మీదనే ఆధారపడి ఉన్నాయి. అన్ని నామరూపాలు నేనుంటేనే ఉంటాయి, లేకపోతే ఉండలేవు. అధిష్టానం, నేను అధిష్టానాన్ని. అసంగ, సృష్టిలో ఏం జరిగినా, ఈ నామరూపాలకి ఏం జరిగినా కూడా ఈ మనస్సు శరీరానికి నన్ను అంటవు. చిత్రం తెరను అంటనట్లే ఇవన్నీ కూడా నన్ను ఏమి చేయలేవు, నన్ను కష్టపెట్టలేవు, నన్ను బాధ పెట్టలేవు, ఏ విధమైనటువంటి దుఃఖాన్ని నాకు ఇవ్వలేవు. నిజంగా నిజంగా ఇవ్వలేవు. ఆత్మనైన నన్ను అవి బాధ పెట్టవు. కృష్ణుణ్ణి బాధ పెట్టవులేండి, మమ్మల్ని బాధ పెడతాయి అనకూడదు. నువ్వు ఆత్మే కదా, నువ్వు ఆత్మవే, ఆత్మని తెలుసుకుంటే నీకు బాధ లేదు. అసంగత్వాత్. తర్వాత ఐదవ లక్షణం, శుద్ధ సత్ సృష్టి స్థితి లయకర్త. ప్రకృతి సహాయంతో ఆత్మనైన నేను నా ప్రకృతి మాయాశక్తి ద్వారా నేను సృష్టి చేస్తాను, స్థితి కూడా నేనే కారణం, అన్నీ నాలోనే లయం అవుతాయి అన్నారు. లయకర్తను కూడా నేనే అన్నారు. ఆరవ లక్షణం ఏమిటో తెలుసా? నా లక్షణం, నా స్వరూపం అభోక్త. నన్ను ఈ సృష్టి చేయడం వలన వచ్చేటటువంటి పుణ్యపాపాలు ఏవి నన్ను అంటవు. నాకు పుణ్యము రాదు, పాపము రాదు, నేను సృష్టికర్తనైనప్పటికీ కూడా. నమాం కర్మాణి, నమాం కర్మాణి న నిబద్ధంతి, నన్ను బంధించలేవు, న లింపంతి, నన్ను ఏమి అంటుకోవన్నీ కూడా. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నా యొక్క అధ్యక్షత సామీప్యంగా అంటే నా యొక్క సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నారు. నా కనుసన్నల్లో అంటారు చూసారా, అసలైన పదం, నా కనుసన్నల్లో ఇవంతా జరుగుతూ ఉంటుంది, నన్నేమీ చేయలేవు ఏవి కూడా. ఇది సారాంశం 4 నుంచి 10 వరకు. తర్వాత 11వ శ్లోకంలో ఈ సంసారానికి కారణమేమిటి, ఈ దుఃఖానికి కారణమేమిటి అంటే కృష్ణ పరమాత్మ 11వ శ్లోకంలో చెప్పారు. అవజానంతి మా మూఢాః మానుషీం తనుమాశ్రితం పరంభావం అజానంతః. నా యొక్క పరంభావం, అసలు రూపాన్ని తెలుసుకోకపోవడమే దుఃఖానికి కారణం. ప్రయత్నమే చేయరు, చేసినా కూడా సరిగ్గా చేయరు ప్రయత్నం, మధ్యలో ఆపేస్తారు. ఏంటి నేను తెలుసుకుంటారు నా స్వరూపాన్ని, అందుకని దుఃఖపడుతున్నారు అని చెప్పి కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ ప్రకృతికి లోనైపోతారు. అయిపోయి శరీరం మనస్సు అనే ప్రకృతికి నామరూపానికి దాసులైపోతున్నారు, బలహీనతతో వాటికి దాసులైపోతున్నారు. ఈ ప్రకృతి అంతా కూడా స్థిరమైనది కాదు, స్థిరమైన కానటువంటి దాన్ని పట్టుకున్నారు వీళ్ళందరూ కూడా. పరంభావం అనేటువంటి స్థిరమైనటువంటిది, అది తెలుసుకోకుండా వీళ్ళు ఈ శరీరం రూపాన్ని పట్టుకున్నారు. వాళ్ళ శరీరం వాళ్ళ రూపం, నా శరీరాన్ని నా రూపాన్ని పట్టుకున్నారు. నేను మాత్రం ఏం చేస్తాను చూడండి, ఆయన మనకు చివాట్లు పెడుతున్నాడు అనమాట. వాళ్ళు శరీర భావం అహంకార మమకారాలతో రాగద్వేషాలతో నన్ను ఒక రూపంతో ఉన్నవాడిగానే నన్ను చూస్తున్నారు. అందుకని నన్ను రూపంగా చూసినప్పుడు వాళ్ళు వాళ్ళ రూపం వాళ్ళు సరే అని నిజం అనుకుంటున్నప్పుడు నేనేమీ చేయలేను. వాళ్ళు నా రూపాన్ని దాటి నిజస్వరూపాన్ని తెలుసుకుంటే వాళ్ళ నిజస్వరూపాన్ని నేను తెలియజేయగలను. వాళ్ళు ఆ ప్రయత్నం చేయటంలే, ఎందుకంటే గురువు మీద ఇంకా భక్తి చాలలేదో, శాస్త్రం మీద శ్రద్ధ లేదో, మరి ఏదో కారణంగా వాళ్ళు వెనకబడుతున్నారు. అందుకని వాళ్ళకి తెలియదు, ముందుకు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. అది విషయం, స్థిరమైన దాన్ని పట్టుకోవాలి. అస్థిరమైనటువంటి శరీరాన్ని మనస్సుని ఆస్తులు పాస్తులు ఇళ్ళు వాకిళ్ళు అవన్నీ వద్దని చెప్పలే, అదే పరమార్థం అనుకోవాలి. దానికోసమే సమయం అంతా వెచ్చించి గురువు శాస్త్రం తప్ప నాకు ఇంకా రెండోది లేదు అనే స్థితికి రావాలి మనిషి. ఆహా ఎంత బాగా చెప్తారండి స్వామిని, ఎలా వస్తాం మా పిల్లలు మా ఇంట్లో పీచు పిల్లా పీచు, అదేమిటో మన పీచు అంటే నాకు పిల్లా పీచు వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎట్లా వస్తాను, వదిలిపెట్టి రమ్మని చెప్పలేదు. నువ్వు అందులో ఉన్నా కూడా నీ మనస్సును మాత్రం గురువు శాస్త్రానికి ఇవ్వు పూర్తిగా. వచ్చావంటే పని జరుగుతుంది, అంతే అయిపోతుంది, జాబ్ ఈజ్ ఓవర్. మనం ఏమిటంటే చెప్పక్కర్లేదు, దాని వర్ణన ఎందుకు మనకు తెలియకనా. అది స్థిరమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం గ్రహించాలి. అస్థిరమైన శరీరం, అస్థిరమైన మనస్సు, అస్థిరమైన ఆస్తిపాస్తులు ఇవి కాదు, ఇవన్నీ తాత్కాలికం. మనం ఇలా చూస్తూ ఉండగానే మన కన్ను ముందే నీటి బుడగలాగా మాయమైపోతాయి. అర్థమైందా? స్థిరమైన దాన్ని పట్టుకుంటే స్థిరమైన ఆనందం వస్తుంది, అస్థిరమైన దాన్ని పట్టుకుంటే మన ఆనందం కూడా, మన పీస్ కూడా పీసెస్ అయిపోతుంది, అంతే కదా. పీస్ పీసెస్, స్పెల్లింగ్ కరెక్ట్గా రాసుకోండి. అది అవజానంతి మా మూఢాహ నేనేం చేయను అర్జున, ఇది వాళ్ళ కథ. అయితే దానికి ఏమైనా మార్గం చెప్పయ్యా, బయటపడే మార్గం ఉందయ్యా అంటే, ఆ ఉన్నది చెప్తాను. 12 నుంచి 17 వరకు 19 వరకు పరిష్కారం. ఏమిటా పరిష్కారం? రెమెడీ, పరిష్కారం చెప్పాలి కదా. రోగం ఉన్నదన్నాడు, రోగం ఉందంటే డాక్టర్ గారు ఏదన్నా పరిష్కారం చెప్పాలి కదా, చికిత్స చేయాలి కదా. ఇప్పుడు సంసారం అనే రోగానికి భగవంతుడు ఒక చికిత్స చెప్తున్నాడు. ఏమిటా చికిత్స? పరిష్కారం భక్తి అన్నాడు. భక్తి కావాలి. అయ్యో నాకు చాలా ఉందే భక్తి అన్నాడు. ఉన్నది లే భక్తి, లేదని నేను అనను. నీకు సకామ భక్తే కదా ఉన్నది. సకామ భక్తి నుంచి నిష్కామ భక్తి, నిష్కామ భక్తి నుంచి జ్ఞానం. అలా రావాలి నాయన మెట్టుమెట్టుగా అని చెప్పాడు. ముందు సకామ భక్తిలోనే ఉండు, నేను వద్దని అనను. ఏమిటది సకామ భక్తి? నీ ఇంటి కోసం, పిల్లల కోసం, నీ కోసం అన్ని పూజ చేయి, నన్ను ఆరాధించు. తర్వాత నిష్కామంగా చెయ్యి, భగవంతుడి కోసం చెయ్యి. ఇంకా చాలు నాకు, భగవంతుడా నువ్వే కావాలి. అలా రావాలి. ఎప్పుడు కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు అన్ని సరిగ్గా ఉన్నప్పుడే. అంతేకాని ఇంకెందుకు నేను పనికిరాను అని చెప్పి అందరూ విదిలేసిన, విసిరేసిన తర్వాత, అందరూ మనల్ని వదిలిపెట్టిన తర్వాత, చూసారా మా అబ్బాయి వదిలిపెట్టాడు, అమ్మాయి వదిలిపెట్టింది, ఎవరు పలకడం లేదు, ఇంకా నువ్వే నా గతి. అట్లా కాదు. గ్రేప్స్ ఆర్ సవర్ అన్నట్టుగా వాళ్ళందరూ అందడం లేదు నాకు, అందుకే నువ్వు కావాలనుకోండి. అప్పుడు భగవంతుడు ఏమనడు, అప్పటికి మనం పనికిరాము, మన దగ్గర ఏం ఉండదు, అసలు శక్తే ఉండదు. అప్పటికి మనకు 85-90 వచ్చేస్తాయి. అప్పుడు వైరాగ్యం వచ్చి ఏం ప్రయోజనం? అందుకని వివేకం కావాలి. వాళ్ళు నన్ను వదలడానికి ముందు, వదలడం అంటే వదలడం అని కాదు, వాళ్ళు వాళ్ళకి నా అవసరం తీరడానికి ముందే నేనే వాళ్ళని, నాయన మీరు చూసుకోండి, నా డ్యూటీ అయిపోయింది, ఇంకా నేను నా యొక్క సాధన చేసుకుంటాను. అది నిష్కామ భక్తి అంటే. శాస్త్రంలో ఎక్కడ ముందుగానే నిష్కామ భక్తికి రమ్మని చెప్పలేదు. మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం ఏమిటంటే ఇంకా 24 గంటలు ఇల్లు ఇల్లు వాకిలి పిల్లలు, ఇల్లు వాకిలి పిల్లలు, ఇదే ధ్యాస. అది వద్దు. కాస్త భగవంతుడిని కూడా చేర్చుకో నీ యొక్క రొటీన్లో. అలా చేర్చుకుంటే కొంచెం మనసు శుద్ధమయ్యి పరిపక్వమై ఏకరూప భక్తి అని, తర్వాత విశ్వరూప భక్తి అలా వస్తాం. అలా మొదట కర్మయోగ, కర్మయోగ లక్షణ భక్తి, కర్మయోగ రూప భక్తి అన్నారు. అలా చేయడం వల్ల నీ మనసు శుద్ధపడి తర్వాత నువ్వు నెక్స్ట్ స్టెప్కి సిద్ధం అవుతావు. కర్మయోగం చేయి, నిష్కామంగా చేయి, మనశ్శుద్ధి కోసం పూజ చేయి. పిల్లలు వాళ్ళు నాకు ఎవరు ఏం చేయలేదు ఇవ్వలేదు అనద్దు. ఎప్పుడు ఇచ్చేవాడిగానే ఉండు. ప్రేమనివ్వు, ధనాన్నివ్వు, విద్యనివ్వు, అన్ని ఇవ్వు. నాకు వీళ్ళు ఏమీ చెయ్యలేదు ఇవ్వలేదు అనే ఆలోచన కూడా రాకూడదు. మాట సంగతి దేవుడు ముందు ఆలోచన కూడా రాకూడదు. నేను ఏమి చేశాను అంతే, అది నన్ను డ్యూటీ అయిపోతుంది. అప్పుడు నీ మనసు శుద్ధపడుతుంది. నీకు తర్వాత ఉపాసనకి నువ్వు తయారవుతావు. ఉపాసన యోగ రెండవ మార్గం భక్తి. ఉపాసన లక్షణ భక్తి, ధ్యానము సగుణ ఈశ్వర ధ్యానం, ఏకరూప ఈశ్వర. తర్వాత జ్ఞాన లక్షణ భక్తి. 3 మెట్లు చెప్పాడు. కర్మ లక్షణ భక్తి, ఉపాసన లక్షణ భక్తి, జ్ఞాన లక్షణ భక్తి. ఇప్పుడు ఈ భక్తులు శబరి వీళ్ళందరూ కూడా చూసినప్పటికీ కూడా భగవంతుణ్ణి, ఆయన యొక్క నిజస్వరూపాన్ని చూడల వాళ్ళు. ఎందుకంటే నిజస్వరూపాన్ని చూడలేరు. విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఎదిగి కొంచెం ఈ ఏకరూపాన్ని ముందు బాగా ఆరాధించాలి. అప్పుడు మనకు ఈ ఏకరూప భగవంతుడే అంతటా ఉన్నాడు, అందుగలడు, ఇందులేడని సందేహము వలదు. విశ్వరూపానికి వెళ్ళాలి. ఏకరూపం దాటి విశ్వరూపానికి వెళ్ళాలి. లేకపోతే నా దేవుడే గొప్ప అనే సంకుచితంలోనే ఉంటాం. అంతటా భగవత్ స్వరూపాన్ని చూడాలి, అన్నింటిలో భగవంతుడిని చూడాలి. ఇది విశ్వరూప భక్తి. ఏకరూప భక్తి టు విశ్వరూప భక్తి. అప్పుడు జ్ఞానభక్తికి వస్తాం, అరూప జ్ఞానానికి వస్తాం. అది ఎలా వస్తామంటే, వస్తాం. పచ్చికాయని కోసిన పండించిన రుచి ఉండదు. పచ్చికాయని కష్టపడి కొయ్యాలి. అదే కాయ చెట్టుకు పండితే దానంతట అదే రాలిపోతుంది. అప్పుడు ఆ పండు ఎంత తీయగా ఉంటుందో తెలుసా? మనం కూడా అంతే, మన జీవితంలో కూడా మనం పండాలి, బాగా పరిపక్వత రావాలి. పరిపక్వత అంటే ఎట్లా వస్తుంది? మనం నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ, పంచమహాయజ్ఞాలు చేస్తూ, మన యొక్క డ్యూటీ చేస్తూ, భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఆయనే మనల్ని అట్లా అట్లా ఒక్కొక్క స్టెప్కి తీసుకెళ్తాడు. రోజు దైవ చింతన, ధార్మికమైనటువంటి పనులు చేయడం, మంచి ఆలోచనలు, సత్సంగం, సద్గ్రంథ పఠన, ఇట్లా ఉంటే ఎక్కడికి పోతాం మనం? చక్కగా మనం మంచి మార్గంలో వెళ్తాం. అప్పుడు మనసు పరిపక్వత అయ్యి పండిన పండులాగా వైరాగ్యం, వివేకం అన్నీ వస్తాయి. అప్పుడు అరూప జ్ఞానానికి రాగలుగుతావు. కర్మయోగ మొదటి మెట్టు, ఉపాసన యోగ రెండవ మెట్టు, జ్ఞాన యోగ మూడవ మెట్టు. ఇది పరిష్కారం. ఇలా చెప్పిన తర్వాత ఎవరైనా అడిగితే, ఏమండి దేవుడు ఎక్కడున్నాడు అని అంటే, దేవుడు ఎక్కడ లేడు, నా ఇష్టదైవం ఎవరు అంటే బాలాజీ అండి అన్నాడు. అందుకని ఏం చేస్తాను, నెల నెల తిరుపతి వెళ్ళి వస్తానండి అన్నాడు. అక్కడికి పోతావు, జరగండి జరగండి అంటాడు. తర్వాత దర్శనం అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి నెలకు వెళితేనే అదే విశ్వరూపం అయితే, అంతారామమయం ఈ జగమంతారామమయం, నా ఇష్టదేవతామయం అంత, ఎక్కడ చూసినా నారాయణుడే పరమాత్ముడే అనే భావన అంతే. దేవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడ లేడు అని అడగాలి మనం. అవునా, దేవుడు ఎక్కడున్నాడంటే ఏమో నాకు తెలియలేదు పాపం, మా స్వామిని చెప్తున్నారు కానీ నాకు తెలియలేదు అనకూడదు. ఎక్కడ లేడు దేవుడు, అంతటా దేవుడే ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ లేడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు. కనుక ఉన్నది అనేదే నా నిజమైన రూపము. జ్ఞాన యజ్ఞేన చాప్యన్నీ, చూడండి ఆ శ్లోకంలో 15వ శ్లోకంలో, ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం జ్ఞాన యజ్ఞేన చాప్యన్నే యజంతే మాముపాసతే. చూసారా, కర్మయోగ, ఉపాసనాయోగ, జ్ఞానయోగ, అరూప ఈశ్వర దర్శనం అనేది అర్థం చేసుకోవలసింది, కానీ చూసేది కాదు. ఏకరూపాటు అనేక రూపాటు అరూప, కర్మ ఉపాసన జ్ఞానం చక్కగా చెప్పారు కృష్ణ పరమాత్మ. తర్వాత 20 నుంచి 29 వరకు సకామ భక్తి, నిష్కామ భక్తి, రెండు రకాలైనటువంటి భక్తుల గురించి చెప్తున్నారు. సకామ భక్తి తాత్కాలికమైన ఫలాలను ఇస్తుంది, శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వదు. సకామ భక్తి, మీరు ఎంత పూజ చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని నియమనిష్టాలు పాటించి భగవంతుని పూజించి ఇన్ని రోజులను చేసినా ఫలం ఉంది, కానీ అది నిత్యం కాదు, కొంతకాలమే ఉంటుంది. సకామ భక్తి వలన ఫలం తాత్కాలిక ఫలం, అది కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ తిరిగి చేయాలను, అది శాశ్వతం కాదు. ఆ ఫలం నిత్యం కాదు, శాశ్వతం కాదు, అది అనిత్యం, అశాశ్వతం. ఎన్ని పూజలన్నా చేయండి ఫలం వస్తుంది గ్యారంటీగా, బట్ అశాశ్వతం, అది మాత్రం గుర్తుపెట్టుకో అంటున్నారు. నిష్కామ భక్తి అయితే నిత్య అనిత్య వస్తు వివేకం వస్తుంది మనకు. నిష్కామ భక్తి అయితే భగవంతుణ్ణి ఏది కోరకుండా, నేను లోకక్షేమాన్ని కోరుతూనే, ఆవిడ ఎవరో ఒక ఆవిడ ప్రేయర్ చేస్తూ భగవంతుణ్ణి, లోకా సమస్త సుఖినో భవంతు, మా అబ్బాయి కూడా సుఖినో భవంతు అన్నదిట. అంటే లోకా సమస్త అన్నప్పుడు మీ అబ్బాయి కూడా అందులో ఉన్నాడా లేదా? పాపం ఆవిడ శ్లోకం అర్థం తెలియలే ఆవిడకి కదా, అందరిని అడుగుతున్నప్పుడు మళ్ళీ మా అబ్బాయి అందులో ఉండి ఉంటాడు కదా, అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు, పదండి పదండి పోదాం పండరిపురం అన్నట్లుంది. ఎంత అమాయకులో చూడండి మనం, భగవంతుడు బాధపడతాడు మనల్ని చూసి. ఆయన కనుక బాధపడటం మొదలు పెడితే ఇంకా ఆయనకి అంతే ఉండదు పాపం, అందుకని ఆయన బాధపడకుండా అక్కడ కూర్చుంటున్నాడు. అర్థమైందా? నిర్గుణం అంటే నిష్కామ భక్తి అనేటువంటిది మనకు నిత్యానిత్య వస్తు వివేకాన్ని ఇచ్చి నిత్యమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది, నిత్యమైన ఫలాన్ని ఇస్తుంది. అది పోదు, వచ్చినా కూడా ఆనందం, శాంతి, మనశ్శాంతి అది ఇస్తుంది. మీరు సకామ భక్తి చేస్తే మనశ్శాంతి రాదు, అశాంతి తగ్గినట్లుగా అనిపిస్తుంది కానీ మనశ్శాంతి రాదు. ఇక్కడ మనశ్శాంతి, శాశ్వతమైన మనశ్శాంతి వస్తుంది. అది కనుక వేద పూర్వభాగంలో చెప్పినవన్నీ కూడా వ్రతాలు నోములు ఇవన్నీ కూడా ధార్మిక జీవనం, ఇవన్నీ చేయడం వలన కర్మయోగాన్ని మనం జీవించినట్లే అన్నారు. అందుకని పూజలు చెయ్యండి, చెయ్యొద్దని చెప్పలే, పూజలు చెయ్యాలి, ఉపవాసాలు ఉండాలి, మరి మనో పరిపక్వతను పొందాలి, పొంది తర్వాత ఈ దీనికి రావాలి, మోక్షానికి రావాలి. మోక్షం పొందాలి, జ్ఞానం పొందాలి అనే యోగ్యతని మనం పొందాలి, అప్పుడు మనకు ప్రయోజనం, నిత్య ప్రయోజనం వస్తుంది. తర్వాత 26వ శ్లోకంలో 20 నుంచి 29 వరకు చెప్తున్నాను కదా ఉపాయాలు, 26వ శ్లోకం 27వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఎట్లా పూజ చేయాలిట, ఏమి ఇస్తే నువ్వు ఆనందంగా ఉంటావు మాకు చెప్పయ్యా అంటే, నాకేమి వద్దు, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి, భక్తితో నాకు ఆకునిచ్చినా సరే, నీళ్లు సమర్పించినా సరే, ఫలాన్ని ఇచ్చినా సరే, పండునిచ్చినా సరే, ఏదన్నా ఇవ్వనాయన, భక్తితో ఇవ్వన్నాడు. అలా ఇస్తే నేను వాళ్ళకి నేను మంచి చేస్తాను అన్నాడు. తదహం భక్త్యుపహృతం, భక్తితో ఇచ్చిన వాడికి తప్పకుండా వాళ్ళకి ఫలం లభిస్తుంది. అంటే నిరాడంబరమైన భక్తి చాలు, నాకేమి ఇవ్వక్కర్లేదు వాళ్ళు అంటే జిజ్ఞాసు భక్తి అని అర్థం. పటాటోపం అక్కర్లేదు, పటాటోపం లేకుండా, అసలు నీ మనస్సు నిర్మలంగా ఉందా రాగద్వేషాలు లేకుండా, అది కావాలి. ఇతరులను ద్వేషించడం, ఇతరులను నిందించడం, తూలనాడటం ఇలాంటివన్నీ ఉంటే ఎంత భక్తి చేసినా కూడా భగవంతుడు ఆ ఛాయలకు కూడా రాడు, ఆయన భయపడతాడు, మామూ వీడి దగ్గరికి నేను వెళ్ళాను అంటాడు. అన్యాయం అక్రమాలు చేస్తూ మనిషి ఎప్పుడు ఏదో ఒక దిగులు చింతతోనే ఉండేవాడి దగ్గరికి ఏమొస్తాడు భగవంతుడు. అందుకని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, అది గుర్తుపెట్టుకోవాలి ఆ శ్లోకం అంటారు కృష్ణ పరమాత్మ. అనన్యాహ చింతయంతో మాం, నన్నే ఎవరు పూజిస్తారు, ఎప్పుడు ఎల్లవేళలా అని చెప్పి 21వ శ్లోకంలో 22వ శ్లోకం నిష్కామ భక్తిని గురించి హైలైట్ చేశారు. అనన్యాశ్చింతయంతో మా, వేరే ఆలోచన లేకుండా నన్నే ఎవరైతే శరణు పొందుతారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తానన్నాడు. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది కూడా, 22వ శ్లోకం, 26వ శ్లోకం, తర్వాత 27వ శ్లోకం. ఎలా చేయాలి భక్తి, ఏ విధంగా ఉండాలంటే, నువ్వు ఏం చేసినా సరే నాకు సమర్పించు అన్నాడు. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్, యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం, నాకు అర్పణ చెయ్యి ఏం చేసినా కూడా. యత్ కరోషి, ఏమి తిన్నా కూడా, తినే ముందు నాకు అర్పణ చేసేసి తిను, భగవంతుడికి ఇస్తున్నాను అనుకుంటూ భోంచేయి. యదశ్నాసి యజ్జుహోషి, ఏ ఏ వ్రతాలు పూజలు యజ్ఞయాగాలు హోమాలు చేస్తున్నావో నాకు అర్పించేసే. ఈశ్వరార్పణమస్తు కృష్ణార్పణమస్తు. అందుకని సంకల్పాలు పెట్టుకోవాలి, నాకు అది కావాలి ఇది కావాలని అక్కర్లేదు. అందుకని ఒక ఉదాహరణ చెప్తుండేదాన్ని, ఇది పాచికలు వేస్తారు చూసారా, 4, 1, 2, 3, 1, 2, 3, 4, అదొకటి చిన్నది ఒకటి ఉంటుంది, దానికి ఒక పక్కన ఒక డాట్ ఉంటుంది, రెండవ దానికి రెండవ పక్కన 2 డాట్లు ఉంటాయి, 3వ పక్కన 3 చుక్కలు ఉంటాయి, 4వ పక్కన 4 చుక్కలు ఉంటాయి. ఈ 4 ఈ ఆటను ఎట్లా పెట్టారు తెలుసా అసలు మన వాళ్ళు, ధర్మ అర్థ కామ మోక్ష. కలియుగం నుంచి 4 యుగాలు, సత్యయుగం దట్ ఈస్ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం, అట్లా అనమాట. 4 ఏమో కృతయుగం, 3 ఉంటేనేమో త్రేతాయుగం, 2 అయితే ద్వాపరయుగం, 1 అయితే కలియుగం. అందుకని 4 వేస్తారా 1 వేస్తారా, 4 వేస్తే మోక్షం, ధర్మ అర్థ కామాలు అందులో ఉన్నాయి, 3 వేస్తే ధర్మ అర్థ కామాలే ఉంటాయి, 2 వేస్తే అర్ధకామాలే ఉంటాయి, ధర్మ అర్థాలే ఉంటాయి, 1 వేస్తే కామం మాత్రమే ఉంటుంది. ఇంత మనవర్ణన, ఓకే చెప్తున్నా. ఇవన్నీ ఎందుకు పెట్టారు, ఈ ఆటలు అనేది మనం తెలుసుకోవాలి. ఆటల్లో కూడా వేదాంతం ఉండేది మనకు, ఇప్పుడు అటువంటి ఆటలు లేవు, వేదాంతము లేదు. చిన్న చిన్న ఆటల్లో, మన ఆడే ఆటల్లో ఎంత వేదాంతం ఉన్నదో తెలుసా. పాత ఆటలు తీసుకోండి మీరు, అవన్నీ కూడా మనకు వేదాంతాన్ని బోధిస్తాయి. అదికి ఒక్క ఉదాహరణ పాంపటం, పరమ వైకుంఠపాళి, వైకుంఠపాళి అని రకరకాలు ఉన్నాయి. అవన్నీ పేర్లు కూడా గుర్తులేవు ఇప్పుడు జనానికి. సరే ఓకే సరే. ఇప్పుడు జిజ్ఞాసు భక్తుడైతే యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి 27వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఇంతవరకు నిష్కామ భక్తి ద్వారా మనిషి ఈ యొక్క జ్ఞానానికి రాగలడు, ఈ రాజవిద్య రాజగుహ్యానికి రాగలడు అని చెప్తున్నారు. సరేనండి, ఇప్పుడు ఏం చేయమంటారు అన్నాడు. ఏమి చేయక్కర్లేదు నాయన, నేను చెప్పినట్లు విను, ఆచరించు. 30 నుంచి 34 వరకు కర్మ ఉపాసన జ్ఞానం భక్తి మహిమ చెప్తున్నారు. 30 నుంచి 34 వరకు భక్తి మహిమ. కానీ భక్తి అనేటువంటిది చాలా ముఖ్యం, భగవద్భక్తి. ఆ భగవద్భక్తి కూడా నిష్కామమైన భక్తి, ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞానీ భక్తి. ఆర్తభక్తులంగా ఉండి ఉన్నాం, అర్థార్థి భక్తులుగా ఉన్నాం, దానికి ఒక ముగింపు ఉండాలి. అందుకని భగవంతుడు నాకు ఏం చేశాడు, ఏమిచ్చాడు అనే కంటే కూడా మన యొక్క కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు, నీకు ఇచ్చిన వాటిని కౌంట్ చేసుకో. అలా చేసుకుంటే త్వరగా ఎదుగుతావు. గ్లాస్ సగం పాలున్నాయి, నువ్వు రెండు విధాలుగా చూడవచ్చు. ఒక గ్లాసులో సగమే పాలున్నాయి, రెండు దృక్పథాలతో చూడవచ్చు. ఒకటేమిటి, సగమే ఉన్నాయి నిండా లేవే అని బాధపడుతూ కూర్చోవచ్చు, అవునా? లేక అబ్బా సగం ఉన్నాయే పర్వాలేదు అని ఆనందంగానూ ఉండవచ్చు. రెండు విధాలుగా ఉండవచ్చు. ఏది బెస్ట్? కక్కుర్తి పడేవాడు ఉన్నాడు చూశాడా, లోభి. జీవితంలో భగవంతుడు ఎన్నిచ్చినా కూడా నాకు ఇంకా అది లేదు ఇది లేదు, ఏదో ఒక కొరత అండి, ఏదో ఒక బాధ అండి అంటూనే ఉంటాడు. అవి చూస్తుంటాడు, దృష్టి అంతా వాటి మీద ఉంటుంది, లోభికి, అవివేకవంతుడికి. కానీ వివేకవంతుడికి మనిషి జన్మిచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు భగవంతుడు, చదువు ఇచ్చాడు, విద్యనిచ్చాడు, చక్కటి సంస్కృతిలో నేను పుట్టడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ వైదిక సంస్కృతిలో పుట్టడం మహాదవకాశం. ఋషులు పుట్టిన భూమిలో నేను పుట్టాను, ఈ ఋషి పరంపరకు చెందినవాడిని నేను, నాకు ఇంకేం కావాలి? ఇంతటి ఆలోచన ఇచ్చిన భగవంతుడికి నేనేమి ఇవ్వగలను అని అలా చూస్తే ఉపయోగం ఉంటుంది. అంతేగాని ఏదో ఒక చిన్న సమస్యని పెట్టుకొని జీవితంలో మన 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ బాధపడతాడా? మూర్ఖుడు బాధపడతాడు, వివేకవంతుడు బాధపడడు. ఆహ్, ఈ చిన్నది ఏమిటిది, ఇదేం పెద్ద సమస్య కాదు. ప్లస్ పాయింట్స్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి వాడికి, అడ్వాంటేజెస్ ఎక్కువ కనపడతాయి. మై గాడ్ అప్పా, ఎన్ని పొందాను, ఎన్ని పొందాను. వీటి ఈ ఆలోచన ముందు ఆ దుఃఖం సముద్రంలో కాకిరెట్టలాగా, సముద్రంలో కాకిరెట్ట వేస్తే ఏం మురికి చేస్తుందండి కాకిరెట్ట, అవునా? అట్లా ఉపయోగించుకోవాలి ఈ బాధలు. ఏదో ఒక సమస్య, ఇంటి బాధ, ఒంటి బాధ, ఈతి బాధలు ఏవో ఉంటాయి కదా, ఇవన్నీ వచ్చి నన్ను చలింపజేయగలవా, నన్ను దుఃఖ పెట్టగలవా? ఈ మనుష్య జన్మ, ఈ సంస్కృతి, ఈ ధర్మం, ఈ జ్ఞానం, ఈ ఆనందం, ఈ పుస్తకాలు, ఈ మహానుభావులు, ఈ భక్తులు, ఈ కథలు, ఇవన్నీ ఈ సముద్రంలో నా సమస్య కాకిరెట్ట లాంటిది. అట్లా ఉండాలి. అలా ఉంటే కృష్ణ పరమాత్మ వచ్చి తిందా గోల్డ్ మెడల్ తీసుకో అంటాడు, బంగారు పతకాన్ని ఇస్తాడు ఆయన. అది వివేకవంతుల లక్షణం. వివేకవంతులంటే నిజమైన భక్తుల లక్షణం, నిజమైన భక్తుడి లక్షణం అది. భక్తుడెప్పుడు దిగులు పడడు, భక్తుడు నిజమైన భక్తుడు ఎప్పుడూ కూడా ఆందోళన చెందడు, నిజమైన భక్తుడు ఎప్పుడూ కూడా భయపడడు. నేనుండగా ఆయన చేయి చూపిస్తున్నాడు, ఇంట్లో మూరడని ఫోటోలు ఉన్నాయి దేవుడి ఫోటోలు, చేయి చూపిస్తున్నాడు, అభయహస్తం. గుడికి వెళతాం, అభయహస్తం. మనకేమున్నది, భయం మాత్రం ఉంటున్నది. అది ఒక అభయహస్తం అని అది చూపిస్తే ఆ చెయ్యి వల్ల మనకు భయం ఉండదని ఎక్కడన్నా ఒక్కసారన్నా అనుకున్నామా చెప్పండి? ఆయన అభయహస్తాన్ని చూపిస్తున్నాడు, ఆ చెయ్యి మీద ఉండదు మనకు. మెడలో ఏం నెక్లెస్ వేశారు ఇవాళ, ఏం పట్టు వస్త్రాలు కట్టారు? అలంకారం చూడండి, అలంకారం చూడండి అంటామే కానీ వెండి తొడుగులు చూడండి అంటామే కానీ ఆ అభయహస్తం మీద మనసు పోయిందా నీకు? అభయహస్తం చూసిన తర్వాత భయం ఎట్లా ఉన్నది నీలో? అసలు నీకు మీ నీ దృష్టి అభయహస్తం మీద లేదు. నీ దృష్టి కనుక అభయహస్తం మీద ఉండి ఉంటే, నీ దృష్టి కనుక ఆ భగవంతుడి చూపు మీద కనుక ఉండి ఉంటే, నీ దృష్టి కనుక ఆయన యొక్క ముఖం మీద పూర్తిగా ప్రసరించి ఉంటే నీలో దుఃఖము భయము ఉండడానికి ఆస్కారం లేదు. కానీ మన మనస్సు దాని మీద ప్రసరించలేదు, అందువలనే భయం ఉంటుంది. లేకపోతే ఆయన ఎందుకు చెప్పాలి, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. గ్యారంటీ కార్డు ఇస్తున్నాడు, మనం మాత్రం పూజలన్నీ అయినాయండి, వ్రతాలన్నీ అయినాయండి, నోములన్నీ అయినాయండి, ఎన్ని మార్గశిర మాసాలు వచ్చినాయి, ఎన్ని కార్తీక మాసాలు వచ్చినాయి, అయినా నాలో దిగులు పోలేదండి. ఆయన మాత్రం ఏం చేస్తాడండి చెప్పండి? మనం చెయ్యవలసిన విధంగా చేయలేదు, నిష్కామ భక్తితో చేయాలి. ఆయన్ని ఆయన కోసం పూజించు, భగవంతుడిని భగవంతుడి కోసం ఆరాధించు. నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన 9 అడుగులు వేస్తాడట, నువ్వు ఒక అరగడుగు కూడా వేయకపోతే ఆయన ఎట్లా వస్తాడు నీ దగ్గరికి? ఏమండి వింటున్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఎందుకు ఆయన అంటే నాకు భయం అండి అన్నాడు. దేవుడు అన్న బూచా భయపడటానికి, ఆయన నుంచి భయపడాల్సిన పని లేదు. అసలు జనానికి భక్తి బదులుగా భయం ఉన్నది, భయం వద్దంటున్నాడు ఆయన. నువ్వు చేసేవన్నీ కూడా నాకు ఇచ్చేసే నాయన, నేను చేసిన వాటిలో ఎన్ని దోషాలున్నాయో ఎన్ని లోపాలున్నాయో నాకు తెలియదు, నువ్వే అవన్నీ స్వీకరించి నన్ను పునీతుణ్ణి చెయ్యి అని ఒక మాట చెప్పావనుకోండి, మాట చెప్పక్కర్లేదు, ఆలోచన వచ్చిందనుకోండి, ఆయన అట్లా మనల్ని తీసుకుంటాడు. నువ్వేం బాధపడవద్దు, నేను చూసుకుంటాను కదా అంటాడు. ఆయన హృదయం చాలా మృదువు, భగవంతుడి హృదయం. ఆయన్ని కరిగించాలి, మనం కరిగించలేము. మన హృదయం రాతి హృదయం. ఆయనకి పేరు ఏమిటో తెలుసా? కరుణామయుడు, కరుణ. అటువంటి హృదయం ఆయనది. అందుకని చివరగా మళ్ళీ చెప్పాడు పాపం ఎలా చెయ్యాలి భక్తి, ఏ విధంగా చెయ్యాలి అంటే మెట్లు చెప్పాడు. 5-పాయింట్ ప్రోగ్రామ్ ఫైనల్గా. ఎంత చెప్పినా ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవాలి, మళ్ళీ వినాలి, ఆచరించాలి, జీవితంలోకి అమలు పరుచుకోవాలి, అప్పుడు ప్రయోజనమే కానీ లేకపోతే ఉండదు. ఏమిటా 5 అంటే, స్త్రీ ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో చెప్పాడు, ప్రతిబంధాలు ఏమిటో చెప్పారు కృష్ణ పరమాత్మ. ఏం చెప్పారు? స్త్రీయ వైశ్యాహ శూద్రాహ అని, స్త్రీలు వైశ్యులు శూద్రులు అని చెప్పారు. ఏమిటక్కడ అంటే, స్త్రీలు అంటే బలహీనమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు, అదే ప్రతిబంధకం మనిషికి. 32వ శ్లోకంలో మానసికమైన దౌర్బల్యం ఉండకూడదు మనిషికి, నమ్మకం విశ్వాసం ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండాలి, అటువంటి మనస్సు కావాలి. ఆ బలహీనమైన మనస్సు స్త్రీలతో పోల్చారు, అటువంటి మనస్సు ప్రతిబంధం 1. 2 వైశ్యాహ అన్నారు. వైశ్యాహ అంటే ప్రాపంచిక సుఖాల కోసం పాపులాడే వాళ్ళని వైశ్యాహ అన్నారు. ఇక్కడ వైశ్యులని కాదు, ఎవడెవడైతే ధనమే ప్రధానంగా, డబ్బే ప్రధానంగా, భోగాలే ప్రధానంగా జీవిస్తాడో వాడు వైశ్యుడితో సమానం. వైశ్యుడిగా పుట్టినంత మాత్రాన వైశ్యుడని కాదు అర్థం. అక్కడ వైశ్య వర్ణంలో వాళ్ళ గుణం చెప్పారు. అక్కడ ఆ గుణం, ఆ గుణం ఏమిటి? వడ్డీలకు మీద వడ్డీలు సంపాదిస్తూ తిమ్మిని బొమ్మిని చేయడం, అలా చేసి జీవించి సుఖాన్ని బంగారాన్ని దాచిపెట్టి 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 లోభి అవుతాడు చూసాడా? అది వైశ్య గుణం. అట్లా ఉండకూడదు, అది ప్రతిబంధం 2. శూద్రాహ తమో గుణం, సోమరితనం, ప్రయత్నమే చెయ్యడు, ఏమీ శుద్ధత లేదు మనిషి దగ్గర, ఒక ఉత్సాహము లేదు మనిషి దగ్గర, ఎప్పుడు సోమరితనంగా ఉండడం, తమో గుణంతో ఉంటాడు. నిద్ర అన్న పోతుంటాడు, నిద్ర పోతున్నట్లుగా అన్న ఉంటాడు, అది నిద్ర ముఖంతో ఉంటాడు. ఈ 3 ప్రతిబంధాలు మనిషికి, మానసిక దౌర్బల్యం, ఇంద్రియ అనే ధన వ్యామోహం, తర్వాత సోమరితనం, ఈ 3 ఉండకూడదు. ప్రయత్నం లేకపోవడం, తన ప్రయత్నం లేకుండా ఉండేవాడు. అంతేగాని ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ శ్లోకం? 32వ శ్లోకం. అని చెప్పి ఈ మూడింటించి బయటపడాలంటే ఐదు పాయింట్లు. ఏమిటి ఆ పాయింట్లు? నీ మనస్సుని నా మీద గురిపెట్టు, ఫిక్స్ ద మైండ్ అపాన్ మీ. అది నీ మనస్సుని నా యందు లగ్నం చెయ్యి. 34వ శ్లోకంలో మత్పరాయణ భవ, నీ మనస్సు నా యందు లగ్నం చెయ్యి. రెండు మన్మనాభవ, నేనే నీ నువ్వు అనుకున్నటువంటి భగవంతుణ్ణి నా మీద మనసుంచావు కదా, ఆ మనస్సుని చెలింపకుండా చెయ్యి. మళ్ళీ అనుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోకూడదు. అది అంటే నీ యొక్క గమ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. మన్మనాభవ మత్పరాయణ భవ, నన్నే గమ్యంగా పెట్టుకో, నన్నే గమ్యంగా పెట్టుకో. నీ మనస్సు నాయందు ఉంచు, ఉంచిన మనసుని మర్చిపోకుండా నాయందే జ్ఞాపకం చేసుకుంటూ ఉండు మండి మండి. ఎందుకంటే మనం జపం చేస్తూ చేస్తూ మర్చిపోతాం, తర్వాత ఎక్కడో ఏదో వెళ్తుంది మనస్సు, జ్ఞాపకం ఉండదు ఏం చేస్తున్నా, ఓహో జపం చేస్తున్నానా అని చెప్పి మళ్ళీ జపంలోకి వెళ్తాం. ధ్యానం చేసేటప్పుడు కూడా అంతే, ధ్యానం చేస్తూనే ఉంటాం, ఎక్కడ ఏదోదో ఆలోచిస్తూ ఉంటాం. అట్లా కాదు, నన్ను తలుచుకుంటున్నావు కదా, మళ్ళీ నన్నే తలుచుకుంటూ ఉండు, అది మానకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉండు మళ్ళీ మళ్ళీ. ఆ చేసుకున్నావు కానీ నేనే గమ్యంగా ఉన్నానా నీకు? మత్పరాయణ భవ మూడవ మెట్టు. మత్పరాయణ భవ నాలుగవ మెట్టు, అంటే నీ ప్రయత్నం కూడా ఉండాలి. మధ్యాజీ భవ, నీ ప్రయత్నాన్ని వీగిపోకుండా చెయ్యాలి. అంటే నీ ప్రయత్నం సడలించకూడదు, ఆ ప్రయత్నం ఎప్పుడూ ఫుల్గా ఉండాలి, ఇంటెన్స్ ప్రయత్నం చెయ్యాలి. చివరిగా మాం నమస్కురు, నా యొక్క అనుగ్రహాన్ని పొందవలసినది, నా అనుగ్రహానికి పాత్రుడు కావలసినది నువ్వు అన్నాడు. అని ఈ విధంగా చేస్తే మాం ఏవ ఏష్యసి, నన్నే పొందుతావు నిత్యమైనటువంటి సుఖము శాంతి. జీవించి ఉండగానే అలాంటి శాంతిని పొందుతావు. ఈ రాజవిద్య రాజగుహ్య యోగం వలన ఈశ్వర స్వరూపం తెలుసుకుంటేనే ఇది సాధ్యం. ఈశ్వర స్వరూపం తెలుసుకోవాలంటే సకామ భక్తి టు నిష్కామ భక్తి టు అరూప భక్తి అన్నారు. అలా వస్తే నువ్వు చేసేవన్నీ నాకు సమర్పిస్తే, నేను చెప్పిన ఐదు పాయింట్లు ఫాలో అయితే నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అందుకని ప్రతిరోజు ఈ అధ్యాయాన్ని తిరిగి 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 చదవాలి. శ్లోకాలు చదవడం కాదు, అర్థంతో సహా మళ్ళీ 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 వినాలి. అలా జీవితం శాస్త్రంతోనే ఉండాలి. ఉంటే మనకు ఈ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇంతటితో 9వ అధ్యాయం పూర్తి అయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.